జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
ఆశ్చర్యం, ఎంతమంది ఈ రోజు ఇక్కడున్న వారిలో ఫీల్ అవుతున్నారో మీ జీవితం మీద దేవుని పిలుపు ఉందని, అయితే ఏమీ జరగడం లేదు. ఎంతగా విసిగిపోయారంటే జుట్టంతా పీకోవాలనిపిస్తుంది. దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించండి. ఈ రోజు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం గురించి మాట్లాడతాను. అయితే కొంచెం ప్రత్యేకమైన విధానంలో ఈ వారాంతంలో నా సందేశము ఈరోజు, రేపు వేర్వేరు రెండు సందేశాల్లోనూ కూర్చుని నిల్చుని నడిచి పరిగెత్తండి. ఇప్పుడు అది ఎలా వినిపిస్తుందంటే, అది అసలు దేని గురించి చూడండి. వాటిలోని ప్రతి ఒక్కదాన్ని బైబిల్ చేయమని చెప్తుంది. కూర్చోమని, దేవునిలో బలంగా నిల్చోమని, శత్రువుకి వ్యతిరేకంగా నిల్చోమని, నిల్చుని పదోన్నతి కొరకు నిరీక్షించమని, దేవునిలో నడవమని, ప్రేమలో నడవమని, విశ్వాసంలో నడవమని, శాంతిలో నడిచి మన పరుగును పరిగెత్తాలని. అయితే మనం ఆ క్రమంలోనే చేయాలి. చూడండి, దేవుడు రాజ్యంలో ఒక క్రమాన్ని ఉంచాడని నమ్ముతాను. అందుకని ఒకవేళ మీరు పరిగెత్తడానికి మొదలు పెడుతుంటే, మీరు నూతన క్రైస్తవులైతే మీరు మీ పరుగును పరిగెత్తడానికి ఆరంభిస్తుంటే, దేవుడి నుంచి పెద్ద దర్శనం కలిగింది, మీరు పెద్ద పని చేయాలని అనుకుంటున్నారు. కానీ మీరు ఇంకా కూర్చోవడం నేర్చుకోలేదు, తర్వాత మీరు విసిగిపోతారు. అసలైతే నేనేం నమ్ముతానంటే, దేవుని నుంచి మీకు పెద్ద దర్శనం కలుగుంటే, దేవుణ్ణిలో ఎలా విశ్రాంతిగా ఉండాలో తెలియకుంటే, దేవుడు అది జరిగేలా చేస్తున్నప్పుడు అది దాదాపు మిమ్మల్ని చంపేస్తుంది. బహుశా మీరుగా దేన్నైనా జరిపించే ప్రయత్నపు ఒత్తిడి బరువంతా మోయడానికి ప్రయత్నించడం, అన్ని చింతలు, కొంతమంది పిల్లలను పెంచే ప్రయత్నం మీకు గాని దేవుళ్ళు ఎలా విశ్రాంతి పొందాలో తెలియకుంటే, కనుక ఎన్నో ఏళ్ల క్రితం నేను గమనించసాగాను, దేవుడు నా గమనాన్ని ఏ వైపుకు తిప్పడం ఆరంభించాడంటే, యేసు పునరుద్ధానం తర్వాత ఆయన గురించి బైబిల్ మాట్లాడిన ప్రతిసారి ఆయన కూర్చుని ఉండడం గురించే మాట్లాడుతుంది. సింహాసన సీనుడై ఉన్నవాడు కనుక ఒకలా నాకు అందులో ఆసక్తి కలగడం మొదలైంది. ఆలోచిస్తున్నాను ఏమనంటే, అదంతా దేని గురించి అని. చూడండి, యేసు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, సమాప్తమైంది. అంటే ఏ పనికైతే ఆయన పంపబడ్డాడో అది ముగిసిపోయింది. ఆయన ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అక్కడ ఆయన తన శత్రువులు ఆయనకు పాదపీఠంగా అయ్యే వరకు నిరీక్షిస్తాడు. మీకు ఆసక్తికరమైన విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. దేవుళ్ళు ఎలా విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకుంటే అపవాది మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అది మీరు చేయగల అతి గొప్పదైన ఆత్మక యుద్ధాల్లో ఒకటి. ఆమేన్. కనుక మనం కొన్ని వచనాలు చూసి ఒకలా దీనిలోనికి వెళదాము. నాకు తెలిసి ఈరోజు దీనిలోనే ఒక భాగాన్నే వినగలరని, అయితే ఈరోజు మీకు కావాల్సింది దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. మిగతాదంతా రేపు వాళ్ళకి కావాల్సింది ఇస్తాడని. తండ్రి వాక్యానికే కృతజ్ఞతలు. అది మనసులోంచి దూసుకుని వెళ్ళి మరవకుండేలా ఉంటుందని ప్రార్థిస్తున్నాను యేసు నామంలో, ఆమేన్. ఎఫెసీ 1:19-22, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వాసముంచు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. ఎంతమంది నమ్ముతారు దేవుడు శక్తిమంతుడని? ఆల్ రైట్, అయితే దీన్ని మిస్ చేయకండి. మన యందు, మీకు అర్థం కాలేదు, మన యందు ఆయనకి శక్తి మాత్రమే కాదు ఉంది, కానీ ఆ శక్తి విశ్వసించు మన యందు ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్ముతారో. ఇప్పుడు మీరు బలహీనులని చేయలేరని నమ్మవచ్చును ఒకవేళ మీరు అనుకుంటే, కానీ నేను బలంగా ఉండి చేయగలను అని నమ్ముతాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను. కనుక క్రీస్తును మృతుల్లోంచి లేపిన అదే శక్తి మనలోనూ ఉంది. ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన్ను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. తర్వాత ఇలా ఉంది, ఆయన సమస్త అధికారం కంటేనూ, శక్తి కంటేనూ, ప్రభుత్వం కంటేనూ, ప్రతి నామం కంటేనూ ఎంతో హెచ్చుగా సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని. తెలుసా అది మనకు ముఖ్యమైనది, ఎందుకంటే ఒక నిమిషంలో ఒక వచనంలో మీకు చూపిస్తాను Ephesians 2 అది ఏం చెప్తుందంటే మనం ఆయనలో కూర్చొని ఉన్నామని. కనుక అసలైతే ఈరోజు రెండు చోట్ల ఉన్నాను నేను, ఈ వేదిక మీద నడుస్తూ ఉన్నాను. అయితే ఆత్మికంగా నేను క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుని ఉన్నాను. ఆ కూర్చోవడం అనేది ఒక విషయం, నేను దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించాను. మీరు నా గురించి ఏమనుకుంటారనే చింత లేదు, నా సందేశం నచ్చుతుందా లేదా అన్న చింత లేదు. నా నోటి నుంచి తరువాత ఏం వస్తుందన్న దాని గురించి చింత లేదు, ఎందుకంటే దేవుడే బయటకు తెప్పిస్తాడని నమ్ముతాను కనుక. అయితే చూడండి, నేను ముందుగా ఆరంభించినప్పుడు నాకు తెలియదు దీన్ని ఎలా దేవుని విశ్రాంతి యొక్క విధానంలో చేయాలి అన్నది. అందరికీ నేనంటే నచ్చాలనుకున్నాను, కనుక నేను బోధిస్తున్నప్పుడు ఎవరైనా లేచి వెళ్ళిపోతుంటే కృంగిపోయేదాన్ని, ఎందుకంటే వాళ్ళకి నేను నచ్చలేదని నిశ్చయించుకునేదాన్ని. అపవాది మనకు చెప్పే అబద్ధాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఒకవేళ మీరు క్రీస్తులో ఎవరో మీకు తెలియకుంటే. కమన్నా, మీరు క్రీస్తులో ఎవరన్నది మీకు తెలియకుంటే అపవాది చెప్పే అబద్ధాలు ఆశ్చర్యంగా ఉంటాయి. నాకు ఒకప్పటి సంఘటన గుర్తుంది, ఒక ఆవిడ ఒకసారి వచ్చింది. ఆమె ముందు వరుసల్లో, బహుశా ముందో లేక రెండోదో లేక మూడో వరుసలో చివరిన కూర్చుంది. నేను బోధిస్తున్నాను, బహుశా ఓ 10 నిమిషాలు అయింది. ఆమె లేచి వెళ్ళిపోయింది. నేను అప్పటికింకా కూర్చుని ఉండడం గురించి తెలుసుకుంటూ ఉన్నాను, అందువల్ల నా పరుగును పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాను. దేవుని విశ్రాంతిలో ఉండడం గురించి ఏమీ తెలియదు అప్పటికి. ప్రసంగం అయిపోయేంతవరకు చెడుగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అనుకున్నాను ఆమెకు నచ్చలేదు, నేను చెప్పేది నచ్చలేదు. నేనంటే ఆమెకు నచ్చలేదు, ప్రజలు మీ గురించి ఏమనుకుంటారో, వాళ్ళకి మీరంటే ఇష్టం లేదా అన్న దాని గురించి చింతించకుండా ఉండడం అద్భుతంగా ఉండదు. అయితే రెండవ రోజున ఎవరో చెప్పారా, ఆ రోజు నాకు చెప్పలేదు. ఒకరోజు దుఃఖంలో ఉండమన్నాడు దేవుడు నన్ను. రెండవ రోజున ఎవరో చెప్పారు, ఓ మీకు తెలుసా ఒక ఆవిడ చెప్పమని నాకు చెప్పింది, నిన్న ఆవిడ వచ్చిందట ముందు వరుసలో కూర్చుంది, ఆఫీస్కి వెళ్ళాలి కనుక వెళ్ళిపోయింది. ఆమెకు మీరంటే ఎంత ఇష్టం అంటే ఓ 10 నిమిషాలు వినడం కూడా అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుని రావడం ఎంతో విలువైంది అని. ఇప్పుడు చూడండి, అపవాది అదిగో అటువంటి వాటినే చేస్తాడు. అదెలా అంటే అతడు మనకు పూర్తిగా నిజం కానివి చెప్తాడు. అయితే మనకు దేవుల్లో ఎలా విశ్రాంతిని పొందాలో తెలియకుంటే ఆమె నా గురించి అనుకున్నది ఎంతో విలువైంది. అప్పుడు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయా ఆమె అనుకున్న దాని గురించి ఎక్కువ చింతించాను దేవుడు చేయమన్న దానికంటే. కమన్, కొంతమంది ఈరోజు విడుదల కావాలి. ఒక క్రమం ఉందన్నది నేను నమ్ముతాను. నేను చెప్పినట్లుగా మీరు దేవుని విశ్రాంతిలో ఎలా ఉండాలో నేర్చుకోవాలనుకుంటాను, ఎలా కూర్చోవాలో. మీరు నిల్చోవడానికి ముందు, మీరు నడవడానికి ముందు, ప్రత్యేకంగా పరిగెత్తడానికి ముందు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, అది మీరు అర్థం చేసుకోగలరు. మైక్ సహాయం చేస్తారా? నేను ఇది స్వయంగా చేసేదాన్ని, కానీ బహుశా ఇప్పుడు వయసు అయిపోయింది కనుక వేరే ఎవరితో అయినా చేయిస్తాను. సరే, మీరు పడుకుంటారా? ఆల్రైట్. ఇప్పుడు పిల్లలు మొదలుపెట్టేది ఇదిగో ఇలానే. మనం అందరము ఇలా ఉంటాము. క్రీస్తుతో సంబంధంలోనికి వచ్చినప్పుడు మనం అలా అయిపోయింది. ఆమీన్. బహుశా ఈరోజు ఎవరో ఇక్కడ ఉన్నవారు మీరు ఎలా అంటే, యప్ప అది అంతే అయిపోయింది. చూడండి, ఈరోజు మీకు కావలసిన జవాబు దొరికింది. సరే, కనుక అనుకుందాం నేను ఒక బేబీ క్రిస్టియన్ అని, ఇప్పుడే రాజ్యంలోనికి వచ్చాను, ఇంకా నేను పడుకునే ఉన్నాను. ఇప్పుడు అనుకుందాం ఎవరో ఒక రిట్టుగా వచ్చి అంటారని, లేచి నిల్చో. ఇప్పుడు మీరు ఆ స్థితి నుంచి లేచి నిలవగలిగే ఛాన్సే లేదు, ముందు మీరు కూర్చోవాలి. ఇప్పుడు చూసారా, ఇది తెలియచేస్తుంది నేను రక్షణ పొందానని, దేవుని విశ్రాంతిలో ఉన్నాను. అయితే నిజమే, మనం అలా ఆ మార్పుని వెంటనే చేయలేము. కనీసం ఓ 20 ఏళ్ళు దుఃఖంలో ఉండాల్సి వస్తుంది. అంటే కనీసంగా ఓ 20 ఏళ్ళు మనల్ని మనం కొట్టుకోవాలి. ఏదైనా తప్పు చేసిన ప్రతిసారి గిల్టీగా ఫీల్ అవ్వాలి. తెలుసా, మన పరిచర్ణ గురించి చింతించాలి. ఇది ఎందుకు కాదు, అది ఎందుకు కాదు. ఆశ్చర్యం, ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో ఫీల్ అవుతున్నారో మీ జీవితం మీద దేవుని పిలుపు ఉందని. అయితే ఏమీ జరగడం లేదు. ఎంతగా విసిగిపోయారంటే జుట్టంతా పీకోవాలనిపిస్తుంది. దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించండి. మీరుగా అది జరిగేలా చేయలేరు. దేవుడు కోరుకునే విధానంలో మీరు అది అంత వేగంగా ఎదిగేలా చేయలేరు. మీరు అనుకున్న దానికంటే వేగంగా మీ పరిచర్య ఎదగాలని అనుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఏదైనా కరిస్మా జరిగి మీరు ఎక్కడికో వెళ్ళిపోగలరు. అక్కడ ఉండడానికి కావలసిన స్వభావం ఉండకపోవచ్చు. అది మిమ్మల్ని అంతం చేస్తుంది. కనుక మీరు ఒక గొప్ప వరంతో ఆరంభించగలరు. కానీ ఈ మిగతా విషయాలన్నీ మీకు స్వభావాన్ని ఇస్తాయి. కనుక పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు ఈయన క్రీస్తులో కూర్చోవడం నేర్చుకున్నాడు. కనుక లేచి నిల్చోండి. చూసారా, ఇప్పుడు లేచి నిల్చోగలరు. నేను అలా చేయగలను. మా ట్రైనర్ ఒకరోజున అలా చేయించాడు, నేను చేయగలనా అని అన్నాడు. మీరు నేల మీద కూర్చొని లేవగలరేమో చూస్తా లేవండి అన్నాడు. ఎందుకంటే నేను కుర్చీ దగ్గరకు పాకుంటి వెళ్ళి కొంచెం సహాయం తీసుకుందాం అనుకున్నాను. అయితే లేవగలిగాను. ఆయన అన్నారు, నాకు తెలుసు 30 ఏళ్ళ వాళ్ళు కూడా కొంతమంది చేయలేరని. ఏదేమైతే నాది వేరే కదా. అయితే ఈయన నిల్చున్నారు కనుక తెలుసా, రేపు ఉదయం నిల్చోవడం గురించి మాట్లాడుకుందాం. నిల్చోవడం చాలా ఎక్కువగా ఉంది. నిల్చుని దేవునికై నిరీక్షించడం, స్థిరంగా నిల్చుని ఏది మీకు మంచి జరగడం లేదని అనిపించినా మంచినే చేయడం కొనసాగించండి. శత్రువుకి వ్యతిరేకంగా నిల్చుని, శత్రువు అబద్ధాలకు వ్యతిరేకంగా నిల్చుని నిల్చోవడం అనేది చేయాలి. అయితే చూడండి, మీరు అనుకూల స్థానం నుంచి నిల్చుని దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించగలరు. మీరు అర్థం చేసుకోవాలనుకునే పాయింట్ ఏమిటంటే, ప్రతిదీ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించి చేయగలరు. విశ్రాంతిని గురించి చెబితే ఓ కునుకు తీయడం గురించి కాదు. నేను చెప్పేది విశ్రాంతి లోపల విశ్రాంతిని గురించి. మీరు చింతించిన అవసరం లేదని దాని గురించి చెప్తున్నా. ఆతరుతో నిండి ఉండనక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎప్పుడు ప్రతిదీ తెలుసుకోవడానికి ట్రై చేయక్కర్లేదు. మీరు అన్ని జవాబులు పొందనవసరం లేదు. దేవుని విశ్రాంతిలో ఉండండి. ఉండి దేవుడు చేయమని చెప్పింది చేయగలరు. దానికంటే ముందుకు మీరు వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే ఆయన మీ నుంచి కోరుకునేదంతా ఆయన చేయమని చెప్పింది చేయడమే, మిగతాదంతా ఆయన ఇష్టం. ఇప్పుడు నడవండి. మీరు నడవాలనుకుంటున్నాం. ప్రేమలో నడవాలి, శాంతిలో, క్రీస్తులో నడవాలి. మనం అవిశ్వాస నడకలా నడవకూడదు. ఇప్పుడు మీ పరుగును పరిగెత్తండి. చూసారా, పరిగెత్తగలుగుతున్నారు. ఓకే, మీరు వెళ్ళి కూర్చోవచ్చును. థ్యాంక్ యూ. తెలుసా, ఒక దృశ్యం 1000 మాటల కంటే విలువైంది. Romans 14:17 బైబిల్ చెప్తుంది, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. తెలుసా, అది ఆ క్రమంలోనే రావాలి. అంటే ముందుగా మీరు క్రీస్తులో ఎవరన్నా తెలుసుకోవాలి, ఆయనతో మీరు నీతిగా చేయబడ్డారని. అప్పుడు దేవునితో సమాధానమును పొందగలరు. మీతో మీకు శాంతి ఉంటుంది. మీకు అది ఉన్నప్పుడు మీరు సంతోషాన్ని పొందగలరు. అయితే కేవలం రక్షణ పొందితేనే ఆనందం రాదు. ఎందుకంటే మీరు క్రీస్తులో ఎవరో మీకు తెలియకుంటే మీరు ఎన్నడూ నిరంతరం సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే అబద్ధంగా ఉంటే, క్రీస్తులో మీరెవరో మీకు తెలియకుంటే, నాలో నేనేమిటో నాకు తెలుసు, ఎక్కువగా కాదు, తప్పులు చేస్తాను. అంటే నా జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చివరికి ఒక అభిప్రాయానికి వచ్చాను. ఏమిటో తెలుసా, దేవుడు వాటిని తీసివేయడు. నేను వాటితో ఉండేలా చేస్తాడు నన్ను వినయంగా ఉంచడానికి. బహుశా మీరు ఒప్పుకోకపోవచ్చు. అయితే చూడండి, ఇలా చెప్పే ఒక వచనం ఉంది. ఏమనంటే, దేవుడు మనలో కొన్ని బలహీనతలు ఉంచుతాడని మనం ఆయన మీద ఆధారపడడానికి. మీరు ప్రతిదీ పూర్ణంగా చేసే స్థితికి ఎన్నడూ చేరుకోరు, ఎన్నడూ. అందుకని బహుశా నా నోరు ఎప్పుడు కొంచెం పెద్దగానే ఉంటుంది. నేను ఎక్కువగానే మెరుగయ్యాను. కానీ అంటే ఒక్క నిమిషం ప్రార్థిస్తా, దేవా నా నోటి కాపు కాయమో, నా నోటితో నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండా. ప్రార్థించను గదిలోంచి బయటకు రాగానే క్రీస్తులో మీరెవరన్నది తెలియడం అనేది కేవలం ఒక చిన్న అందమైన ధార్మికమైన స్టేట్మెంట్ కంటే ఎక్కువైనది, అంటే అది సూత్రం. అదే సూత్రము యేసు అన్నాడు, సమాప్తము అయినది. మీకు విషయం చెప్తాను, క్రైస్తత్వం అనేది చేయడంతో మొదలవ్వదు, చేసే సాంతో మొదలవుతుంది. Hebrews 1:13, నేను నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతల్లో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా? మ్యాన్, మీరు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింపగలరు, నిరీక్షించండి దేవుడు అపవాదిని కొట్టి అతన్ని సరైన చోట ఉంచే వరకు. అపవాదిని ఎదుర్కోవాలంటే దేవుని విశ్రాంతిలో ఉండండి, అర్థం లేకుండా మాట్లాడినివ్వకండి, మిమ్మల్ని అప్సెట్ చేయనివ్వకండి. మీతో ఏం చేయాలో అతనికి తెలియదు, మీరు అప్సెట్ అవ్వకుంటే. అతనికి అసలు నచ్చిన మరొక విషయం మీకు చెప్తాను, అతడు మీకు పెద్ద సమస్యనిచ్చినా మీరు జీవితాన్ని ఆనందిస్తూ ఉంటే దేవుడు మీ సమస్యపై కార్యం చేయడం అతనికి నచ్చదు. చెప్పింది విన్నారా? మీకు సమస్య ఉన్నా జీవితాన్ని ఆనందించవచ్చును. ఎందుకో తెలుసా? దేవుడు మీ సమస్యను మీరు పరిష్కరించుకోమని చెప్పడం లేదు, ఆయన్ని నమ్మమంటున్నాడు. ఆ సమస్యను ఆయన పరిష్కరిస్తుండగా అది ముఖ్యమైంది. ఇక్కడ ఉన్న చాలామంది ఈ రోజు దాన్ని వినాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కొంత నాకు గుర్తుంది ఒకటి, అంటే మీరు వినోదంగా ఉండి మిమ్మల్ని ఆనందించలేరు మీకు సమస్య ఉన్నప్పుడు. నాకు డేవ్ మీద ఎంతో కోపం వచ్చేది, ఎందుకంటే గతంలో ఆరంభపు దినాల్లో మాకు ఎక్కువ డబ్బు ఉండేది కాదు, డబ్బుల కంటే కట్టవలసిన బిల్లులు ఎక్కువ ఉండేవి. దేవునికి విధేయతగా నా ఫుల్ టైం జాబ్ను వదిలేశాను. పొందుతాను అనుకునే గొప్ప ప్రపంచవ్యాప్త పరిచర్యకు సిద్ధపడ్డానికి అయితే అప్పటికీ మా హాల్ నేల మీద 25 మందికే బోధిస్తున్నాను. అందుకని బిల్లులన్నీ ముందు పెట్టుకుని క్యాల్కులేటర్ తీసుకుని విషయాలను తెలుసుకోవడం మొదలుపెట్టేదాన్ని. నిజమే, ఎంతగా తెలుసుకుంటే అంతగా భయం వేసేది. డేవ్ పక్క గదిలో పిల్లలతో ఆడుతూ టీవీని చూస్తూ ఉండేవారు పిల్లలు. ఆయన తల్లో రోలర్స్ పెడుతూ ఉంటే నేను ఎలా అంటే చూడండి, నా జుట్టు అసలు ముట్టుకోకండి. ఆయన మీద చాలా కోపం వచ్చేది, ఎందుకంటే ఆయన తన జీవితాన్ని ఆనందిస్తున్నారు, మాకు సమస్యలున్నా. కమాన్, మీకు తెలుసది? ఓ, అదంతా కోపం తెప్పించేది. నేను అనేదాన్ని, మీరేమైనా ఎందుకు చేయరు? ఇక్కడంతా గందరగోళంగా ఉంది, మీరేమైనా ఎందుకు చేయరు? ఏదో పెద్ద పార్టీ జరుగుతున్నట్లు ప్రవర్తిస్తూ నవ్వుతున్నారు. అని అంటారు, నన్ను ఏం చేయమంటావు? తెలుసా మనకి ఎంత డబ్బు ఉందో? దేవుని పట్ల విధేయత చూపుతున్నాం, దేవుడు ఎప్పుడు కేర్ తీసుకుంటాడు, ఎన్నడూ మనల్ని ఓడిపోనివ్వలేదు, ఎన్నడూ క్రింద పడేట్లు చేయలేదు. అయితే నాకు ఈ దేవుని విశ్రాంతి తీసుకునే విషయం గురించి నాకు తెలియదు, అందుకని దేవుడు అది ఎలా చేస్తాడో తెలుసుకోవాలనిపించింది. ఎప్పుడు అని నాకు నమ్మి నిరీక్షించడం తృప్తిగా అనిపించలేదు. కనుక నేను దీన్ని మరొకసారి చెప్తాను, ఎందుకంటే ఇదెంతో ముఖ్యమైనది. దేవుడు మీ సమస్య మీద కార్యం చేస్తున్నప్పుడు మీ జీవితాన్ని ఆనందించే అనుమతి మీకుంది. మీలో కొంతమందికి మీరు ప్రయాణించి వచ్చిన దానికి ఇది విలువైనదే. ప్రకటనలో యేసు ఎల్లప్పుడూ దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండడం చూస్తాము. కనుక నేను చెప్పినట్లుగా దాని గురించి నాకెంతో ఆసక్తి కలిగి గుర్తించసాగా ఏమనంటే, దానికి దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి సంబంధం ఉందని, దానికి కారణం ఉంది. ఎందుకు? చాలా ముఖ్యమైన కారణం. ఎందుకని? బైబిల్ చెప్తూనే ఉంటుంది ఆయన కూర్చుని ఉన్నాడని. యేసు మన ప్రధాన యాజకుడు. వేరే ఏ ప్రధాన యాజకుడు ఆయన కాకుండా ఎన్నడూ దేవుని సన్నిధిలో కూర్చుండే అవకాశం ఎవరికి రాలేదు. పాత నిబంధన క్రింద ప్రాయశ్చిత్తపు రోజున ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి అప్పుడు ఆచారాలు, ప్రత్యేకమైన నియమాలు, నిబంధనలు అన్నీ ఉండేవి. వాటిని అనుసరించాల్సింది, ఎలా లోపలికి వెళ్లాలన్న దానికి. చూడండి, అది అక్షరాల నిజం. మొన్న ఒక రోజున దాన్ని మళ్ళీ చెక్ చేశాను నిశ్చయించుకుంటానికి. చిన్న చిన్న గంటలు మరియు దానిమ్మ పండ్లు క్రింద వైపున కుట్టుంటాయి ఆయన వస్త్రం క్రింద. అంచున తర్వాత అతని కాలుమడెముకు ఒక తాడు కట్టబడి ఉండేది. ఎందుకంటే ఆయన తప్ప వేరెవరూ లోనికి వెళ్లరాదు కనుక. అక్కడాయన తన కర్తవ్యాన్ని చేస్తున్నంతసేపు ఆచారాలను పాటిస్తూ ఉండగా ఆ గంటలు మ్రోగేవి. ఒకవేళ ఆ గంటలు మ్రోగడం గాని ఆగిపోతే చాలాసేపటి వరకు గంటల శబ్దం వినిపించకుంటే వాళ్ళకి తెలిసిపోయేది ఏదో తప్పు చేసి మరణించి ఉంటాడని. వేరే ఎవరూ లోపలికి వెళ్లకూడదు కనుక వాళ్ళు ఆ తాడుతో అతన్ని బయటికి లాగేవారు. అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోవడానికి ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే అది కార్యముల నిబంధన. ఎవరూ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించకూడదు కనుక. పీటర్ చెప్పారనుకుంటాను మత్తయి 11 మీద బోధిస్తూ ఉండగా ఏమనంటే, విశ్రాంతి ఒక వరం అని. అది దేవుని కృపచేత ఇవ్వబడిన వరం. ఎవరూ ఆ విశ్రాంతిని పొందలేరు. యేసు వచ్చి ప్రతిదీ చేయనంత వరకు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మనం చేయనవసరం లేదు. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. Ephesians 2:6 చెప్తుంది, పరలోకంలో మనము ఆయనతో కూడా కూర్చుని ఉన్నామని. కనుక నేను ఇక్కడ నడుస్తూ ఉన్నాను కన్న మనసు అక్కడుంది. కమాన్, మీరు అర్థం చేసుకోవాలి. కనుక దాని అర్థం నేను నిజంగా ఆనందించగలను పనిచేస్తున్నప్పుడు. పీటర్ విశ్రాంతికి వివరణను ఇచ్చారు. ఆయన చెప్పిన వాటిల్లో ఒకటి ఏమిటంటే, అది వైన్స్ గ్రీక్ డిక్షనరీలో ఉంది. నేను ఈరోజు మాట్లాడుతున్న విశ్రాంతిని గురించి, అది పని నుంచి విశ్రాంతి కాదు, అది పనిలో విశ్రాంతి. ఇప్పుడు మనం పనిచేయని రోజు ఒకటి మనకు కావాలి. అది దీనికి పూర్తి వేరే వైపు. నిజం ఏమిటంటే, మనం మీకు తెలుసా, మన శారీరకమైన శరీరానికి కావలసినంత ఎలాంటి విశ్రాంతి కావాలో దాన్ని పొందము. దాని గురించి కొంచెంగా మాట్లాడుకుందాం. అయితే ఇది మీరు పనిచేసేప్పుడు పొందే విశ్రాంతి కనుక. ఇది నా పని, నేను పనిచేస్తున్నాను. అయితే ఖచ్చితంగా తెలీదు అది నిజమేనా అని. విషయాలను చదువుతాం, అయితే 100% తెలీదు. అయితే నేను చదివితే ఒక బోధకుడు బోధించినప్పుడు ఒక గంట సేపు మరియు పూర్తి సర్వీసింగ్ చేస్తే అది 8 గంటల శ్రమతో కూడిన పనితో సమానమని. అంటే జోయల్ ఆదివారం నాడు బోధిస్తే 3x24 పనిచేసినట్లే. ఆమేన్. చూడండి, అదేదో చిన్న టాక్ కాదు. ప్రజలు ఇలా అన్నప్పుడు నాకు ఇష్టం. మీ చిన్న టాక్ నాకు నచ్చింది. అది ఎలా అంటే, హనీ, అదేమి చిన్న టాక్ కాదు. నా పూర్తి ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మని అంతటినీ అందులో పెట్టాను. ఎన్నో గంటల అధ్యయనం చేశాను వచ్చి మీకు చిన్న టాక్ ఇవ్వడానికి. మీ చిన్న టాక్ నచ్చింది. నేను వెళ్ళినప్పుడు నాకున్నదంతా మీకు ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి మళ్ళీ రేపటికి ఇంకొంచెం పొందాలి. ఎందుకంటే దేవుడు నాకు ముందుగా ఇవ్వందేది మీకు ఇవ్వలేను. కనుక ఇది నా ప్రాణం పెట్టి నా సెలవుల్లో దీన్ని చేయడం అద్భుతం. చూడండి, మీరు సెలవు తీసుకుని వెళ్ళి ప్రతిరోజు బీచ్లో 5 రోజులు వరుసగా పడుకున్నా కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుంటే, ఆ సమయంలో మీ సమస్యలను గురించి చింతిస్తూ ఉంటే. కొంతమంది ఒకరోజు సెలవు తీసుకుంటారు, వెళ్ళి ఊరికినే ఎక్కడో కూర్చుని తమ సమస్యలన్నింటినీ తెలుసుకోవాలనుకుని. ఎంతమంది సెలవులు తీసుకున్నప్పుడు ఇంటికి వచ్చి మీ సెలవు నుంచి మీరు సెలవు కావాలంటారు? మనకింకా ఎలా స్థిరంగా ఉండాలో తెలీదు. ఎవరో అన్నారు, బోరయ్యే కళ్ళను మనం పోగొట్టుకున్నామని. డాక్టర్ దగ్గర 5 నిమిషాలు వెయిట్ చేస్తుంటే ఫోన్ వస్తుంది. ఎవరికి ఫోన్ చేస్తాం, మెసేజ్ చేస్తాం, ఫేస్బుక్లో స్టేటస్ని చెక్ చేస్తాము, లేదా వేరే ఏదైనా. తెలుసా, నేను చెప్పలేను ఎంతమంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారో మనకు. అది నాకు ఇష్టం. వాళ్ళు ఫేస్బుక్లో ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఫేస్బుక్లోనా? మీ జీవితం అంతట్లో 5 మంది మంచి ఫ్రెండ్స్ ఉంచుకోండి, మంచిది. ముందుగా ఇది మొదలైనప్పుడు వినోదంగా ఉందనుకున్నా, ప్రజలు నాకు టెక్స్ట్ పంపంటారనుకున్నా, ఫేస్బుక్లో నా ఫ్రెండ్గా ఉంటారా? నేను అలా ఉండను అన్నాను ముందే మీ ఫ్రెండ్ని. చూడండి, క్రీస్తులో అన్ని సమయాల్లో కూర్చుని ఉండడం ఎలానో నేర్చుకుందాం. దాని అర్థం ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించడం, మన భారాన్ని ఆయనకి ఇవ్వడం. అప్పుడు దేవుని విశ్రాంతిని ఆనందించి ఆయన చేయమని చెప్పినది చేయగలుగుతాము. కూర్చుని ఉండడం దేవునితో మన సంబంధంలో మొదటి అడుగు.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.